ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్లు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మనం హైడ్రోపోనిక్స్ విధానంలో పచ్చిగడ్డి సాగు దాని గురించి తెలుసుకోబోతున్నాం. పాత్రలు యాంకర్గా భానుశ్రీ, రామారావుగా హరిలాల్.
రైతు సోదరులకు నమస్కారం. పాడి పరిశ్రమలు రైతులు ఎదుర్కొంటున్న పశుగ్రాసం కొరతకు ఇక కాలం చెల్లింది. గడ్డిని కోసి తరలించడానికి కూలీలు అవసరం లేదంటే మీరు నమ్ముతారా? పశుగ్రాసాన్ని కేవలం ఒక నెల రోజుల్లోనే ఉత్పత్తి చేయాలంటే ఆశ్చర్యమే కదా. ఏడాది పొడవునా పశుగ్రాసం అతి సులభంగా మన ఇంటి దగ్గరనే పెంచుకోవచ్చు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? హైడ్రోపోనిక్స్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి రైతుల ఆదరణ అభిమానాలను పొందారు కరీంనగర్ కి చెందిన ఒక యువకుడు రామారావు గారు. టన్నుల కొద్దీ పచ్చగడ్డిని అతి తక్కువ విస్తీర్ణంలో సులభంగా మరియు అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల ఈ హైడ్రోపోనిక్స్ విధానంపై ప్రత్యేక కథనం మీకోసం. ఈ హైడ్రోపోనిక్స్ విధానం గురించి చర్చించడానికి రామారావు గారు మనతో ఉన్నారు. రామారావు గారు నమస్కారం అండి. రామారావు గారు, అసలు ఈ హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి?
ఈ హైడ్రోపోనిక్స్ ని పోషక ద్రావణ సాగు అని కూడా అంటారండి. ఈ విధానంలో మనం కేవలం నీటిని మాత్రమే ఉపయోగించి పచ్చిగడ్డిని సాగు చేసుకుంటాము.
ఈ హైడ్రోపోనిక్స్ విధానం అసలు ఎప్పుడు వెలుగులోకి వచ్చింది?
ఈ హైడ్రోపోనిక్స్ విధానం అనేది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ సమయంలో యుద్ధాల్లో వాడే గుర్రాలకు ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో పండించిన పచ్చిగడ్డిని ఆహారంగా ఇచ్చేవారు.
ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో పెంచిన పచ్చగడ్డిని ఏ జంతువులకు ఆహారంగా ఇవ్వవచ్చు?
ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో పెంచిన మొలక గడ్డిని బర్రెలకు, ఆవులకు, గుర్రాలకు, గొర్రెలకు కూడా ఆహారంగా ఇవ్వచ్చు.
రామారావు గారు, అసలు ఈ హైడ్రోపోనిక్స్ అమలు చేయడానికి మీకు ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి?
మాకు ఒక డైరీ ఫామ్ ఉండేది. అందులో 20 గేదెలు ఉన్నాయి. వీటికి కావలసిన పశుగ్రాసం కోసం 7 ఎకరాల్లో వేసినా అది సరిపోవడం లేదు. మా నాన్నగారు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి వాటిని ఎలాగైనా అధిగమించాలని ఆలోచించి ప్రత్యామ్నాయ పద్ధతిగా హైడ్రోపోనిక్స్ గురించి తెలుసుకున్నాను. దాని మీద అవగాహన పెంచుకొని పూర్తిగా ఆ విధానాన్ని గురించి తెలుసుకొని వాడుతున్నాను.
రామారావు గారు, హైడ్రోపోనిక్స్ విధానం కోసం మీకు ఎంత స్థలం అవసరమయ్యింది?
దీనికోసం ప్రత్యేకంగా స్థలం ఏం అవసరం లేదండి. నేను మా ఇంటి పైన డాబా పైన దీన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ విధానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 25 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తుగల ఒక గ్రీన్ షేడ్ నెట్ హౌస్ ని సరిపోతుంది. గ్రీన్ షేడ్ నెట్ హౌస్ మొత్తానికి 90% నీడ ఉండేలా చూసుకోవాలి.
హైడ్రోపోనిక్స్ విధానంలో మనకు ఎంత ఉత్పత్తి వస్తుంది రామారావు గారు?
నేను ఏర్పాటు చేసుకున్న ఈ గ్రీన్ షేడ్ నెట్ హౌస్ లో మాత్రం 20 గేదెలకు సరిపడా ఉత్పత్తి అవుతుంది. అంటే 200 నుంచి 300 కిలోల పచ్చిగడ్డి పెంచుకోవచ్చు.
ఈ విధానంలో పశుగ్రాసాన్ని పెంచడానికి మీరు అనుసరించిన పద్ధతులు, వాటికి అవసరమైన పరికరాల గురించి చెప్పండి.
మేము ఏర్పాటు చేసుకున్న ఈ గ్రీన్ షెడ్ నెట్ హౌస్ లో 72 ట్రేస్లు పడతాయి. ఈ ట్రేస్ పెట్టడానికి 6 వరుసలో 4.5 అడుగులు ఉన్న రేకులు ఉంటాయి. రోజుకు 1 రేకు నుండి పశుగ్రాసం ఉత్పత్తి జరుగుతుంది. ఈ 6 రేకుల్లో స్ప్రింక్లర్స్ ద్వారా నీటినిస్తాం. ఈ నీరు ప్రతి 2 గంటలకు నీరు వెదజల్లబడుతుంది. ఇది ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. దీనిలో మనం మన అనుకూలతను బట్టి టైమర్ ని సెట్ చేసుకోవచ్చు.
రామారావు గారు, ఈ విధానంలో పశుగ్రాసాన్ని పెంచడానికి ఎంత మంది కూలీలు కావాలి?
ఈ విధానంలో అసలు కూలీలు అవసరం లేదండి. ఒక వ్యక్తి 2 నుంచి 3 గంటల వరకు పనిచేస్తే చాలు. మనకు కావాల్సిన పశుగ్రాసం తయారవుతుంది.
గ్రీన్ షేడ్ నెట్ హౌస్ స్థాపించడానికి ఎంత ఖర్చు అయింది రామారావు గారు?
దీనిని స్థాపించడానికి నాకు 150,000 వరకు ఖర్చు అయిందండి. 2 గేదెలకు సరిపడ పశుగ్రాసాన్ని పెంచడానికి, 8 అడుగుల పొడవు వెడల్పు ఎత్తుగల ఒక యూనిట్ నిర్మాణం కోసం దాదాపుగా 20,000 నుండి 30,000 వరకు ఖర్చు వస్తుంది. దానికి షేడ్ నెట్స్, ఐరన్ రాడ్స్ అవసరం అవుతాయి. 100 గేదెలు 1 టన్ను పశుగ్రాసం అవసరం అవుతుంది. దీనికోసం 60 అడుగుల పొడవు 60 అడుగుల వెడల్పున్నాక షేడ్ నెట్ హౌస్ ను కలిపి ఏర్పాటు చేసుకోవాలి. ఈ 60 అడుగుల పొడవు 60 అడుగుల వెడల్పున్న షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవడానికి 4 నుంచి 5.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
రామారావు గారు, ఈ విధానంలో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
ఈ విధానంలో ఆటోమేటిక్ గా క్లాక్ అమర్చబడి ఉంటాయి. దీనిలో మనం ఈ సమయంలో మొక్కలకు నీరు అందించాలో సెట్ చేసుకోవచ్చు. ఈ షేడ్ నెట్ హౌస్ ను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈ గది ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. తేమ శాతం 80% ఉండేలా చూసుకోవాలి.
ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో మనకు ఏ విత్తనాలు వేసుకోవచ్చు?
దీంట్లో మనం మొక్కజొన్న, ఉలువలు, పిల్లి పెసర, అలసంద వంటి మొలక వచ్చే విత్తనాలను మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ విధానంలో గోధుమ, బార్లీ విత్తనాలు కూడా పెంచవచ్చు. కానీ మనకు వాతావరణ పరిస్థితులకు అది మొలకెత్తడం కొంచెం కష్టం.
రామారావు గారు, ఈ విధానంలో పెంచేటప్పుడు మనం విత్తనాలను వేరువేరుగా పెంచాలా, లేక కలిపి ఒకేసారి పెంచుకునే అవకాశం ఏమైనా ఉందా?
అవును, ఉందండి. ఈ పద్ధతిలో మనం వేరువేరు విత్తనాలను కలిపి ఒకేసారి ఒకే చోట సాగు చేసుకోవచ్చు.
మరి అన్ని రకాల విత్తనాలకు ఒకే రకమైన దిగుబడి వస్తుందా, లేక విత్తనాలను బట్టి దిగుబడి మారుతుందా?
లేదండి, విత్తనాల రకాలను బట్టి దిగుబడి ఉంటుంది. పంటలను బట్టి కూడా మనకు దిగుబడిలో వ్యత్యాసం ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు ఉపయోగిస్తే మంచి దిగుబడి వస్తుంది. ఉదాహరణకి 1 కేజీ ఉలువలు వేస్తే 8 కేజీల పశుగ్రాసం వస్తుంది. అదేవిధంగా గోధుమ విత్తనాలను వాడితే 10 కేజీల పశుగ్రాసం వస్తుంది. అలసంద వాడితే 7 కేజీలు వస్తుంది. పిల్లి పెసర వాడితే 6 కేజీల పశుగ్రాసం వస్తుంది. అదేవిధంగా మొక్కజొన్న విత్తనాలను వాడితే 8 కేజీల పశుగ్రాసం వస్తుంది. ఒకవేళ విత్తనాల నాణ్యత లోపించినా 1 కేజీ విత్తనాలకు 4 కేజీల పశుగ్రాసం మాత్రం తప్పకుండా ఉత్పత్తి వస్తుంది.
రామారావు గారు, ఈ హైడ్రోపోనిక్స్ విధానం వల్ల ప్రయోజనాలేంటి?
ఈ విధానంలో పెంచిన పశుగ్రాసం గేదెలకు ఇవ్వడం వలన పాల దిగుబడి పెరుగుతుంది. మామూలుగా 14 లీటర్ పాలు ఇచ్చే గేదెకు ఈ విధానంలో పెంచిన పచ్చిగడ్డి ఇవ్వడం వలన 16 లీటర్ల పాలు ఇస్తాయి. పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది. పాలలో ప్రోటీన్ నాణ్యత పెరుగుతుంది, కొవ్వు శాతం పెరుగుతుంది. ఈ పచ్చిగడ్డి ఇవ్వడం వల్ల గేదెలకు వచ్చే పొదుగు వాపు వ్యాధి తగ్గుతుంది. ఒక్కొక్కసారి వ్యాధి రాకుండా కూడా ఉంటుంది. ఈ విధానంలో ఎక్కువ సాగు భూమి అవసరం ఉండదు. తక్కువ సమయంలో, అనగా 6 రోజుల్లో పశుగ్రాసం ఉత్పత్తి చేయవచ్చు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన గడ్డిని ఉత్పత్తి చేసుకోవచ్చు. సాధారణంగా పచ్చిగడ్డి సాగులో 1 గేదెకు సరిపడ 1 పచ్చిగడ్డి తయారు చేసుకోవడానికి 80 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కానీ హైడ్రోపోనిక్స్ విధానంలో 10 లీటర్ల నీటితో 1 గేదెకు సరిపడ పచ్చిగడ్డిని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల మనకి కూలీల ఖర్చు, ఇంకా శ్రమను కూడా తగ్గించుకోవచ్చు.
రామారావు గారు, ఈ విధానంలో పాటించవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయండి. ఈ విధానంలో పాటించవలసిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి. ఎక్కువ మోతాదులో మొలక పచ్చిగడ్డిని ఇవ్వడం వలన పశువులో జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి దానికి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. 1 ఆవుకు 30 కేజీల దాణా అవసరమైతే 15 కేజీల పశుగ్రాసం మాత్రమే ఇవ్వాలి. మిగిలిన 15 కేజీల ఎండుగడ్డిని ఇవ్వాలి. ఎందుకనగా మొలక గడ్డిలో పీచు పదార్థం మోతాదు తక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం ఎండుగడ్డిలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన 2 పశుగ్రాసాలను కలిపి ఇవ్వాలి. ఈ మొలక గడ్డిని 6 రోజులు మాత్రమే పెంచాలి. ఎక్కువ రోజులు పెంచితే అందులో ఉన్న పోషక విలువలు తగ్గుతాయి. 6 రోజుల కంటే ఎక్కువ రోజులు పెంచడం వల్ల ఆ గడ్డి బరువు పెరుగుతుంది తప్ప పోషక విలువలు తగ్గుతాయి. హైడ్రోపోనిక్స్ విధానంలో కరెంటు సదుపాయం అవసరం అవుతుంది. నాణ్యమైన విత్తనాలు ఉపయోగించినప్పుడు బూజు తెగులు అనే వ్యాధి పశువులకు వస్తుంది. ఆ బూజు తెగులు వచ్చిన పశుగ్రాసం గేదెలకు ఆహారంగా ఇవ్వకూడదు.
ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో పశుగ్రాసాన్ని ఎలా సాగు చేసుకోవాలి?
ఈ విధానంలో మనం మట్టి లేకుండా పెంచుతున్నాం. ముందుగా చెప్పినట్లు గ్రీన్ షేడ్ నెట్ హౌస్ లో ఉన్న ట్రేస్లలో వీటిని పెంచుతాం. వీటికి మనం ఏ విధమైన పోషకాలు ఇవ్వం. కేవలం నీటిని వాడుకుంటూ ఈ పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఈ పద్ధతిలో ముందుగా 12 నుంచి 24 గంటల వరకు విత్తనాలను నానబెట్టాలి. తర్వాత దీన్ని గోనె సంచిలో విత్తనాలు మొలకెత్తే వరకు ఉండనివ్వాలి. ఈ విత్తనాలను మనం 2 విధాలుగా పెంచవచ్చు. 1 ట్రే పద్ధతి, 2 ప్యానెల్ పద్ధతి. ట్రే పద్ధతిని చూసినట్లయితే ఈ విధానంలో 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు ఉన్న ట్రేస్ ను ఉపయోగిస్తారు. ఈ ట్రేస్ లో 2 కేజీల విత్తనాలను వేసుకోవచ్చు. ఇది 6 రోజుల వరకు పెరుగుతుంది. 2 కేజీల విత్తనాలను వేసినట్లయితే 10 నుంచి 12 కేజీల పశుగ్రాసం ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధంగా 76 ట్రేస్లలో 700 నుంచి 800 కేజీల పశుగ్రాసం మనకు కోతకొస్తుంది. రెండోది ప్యానెల్ పద్ధతి. ఈ ప్యానెల్ పద్ధతిలో 6 అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పున్న ప్యానెల్స్ ను ఉపయోగిస్తారు. ఒక ప్యానెల్ లో 6 కేజీల విత్తనం మనం ఉపయోగించవచ్చు. ఒక్కో ప్యానెల్లో 25 నుంచి 40 కేజీల పశుగ్రాసం ఉత్పత్తి అవుతుంది. ఈ విధానంలో కూడా మనకి 6 రోజుల్లో కోతకొస్తుంది. 7వ రోజు ఆ గడ్డిని గేదెలకు ఆహారంగా ఇవ్వచ్చు. మనం కొత్త విత్తనాలను వాడేటప్పుడు 12 నుంచి 24 గంటలు పరిశుభ్రమైన నీటిలో నానబెట్టాలి. అదే పాత విత్తనాలను వాడేటప్పుడు ఈ విత్తనాలను నానబెట్టేటప్పుడు కొంచెం బ్లీచింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఎందుకనగా ఇది బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. తర్వాత వాటిని గోనె సంచిలో పెట్టి మొలక వచ్చే వరకు ఉండనివ్వాలి. దీన్ని ప్యానెళ్లలో పెట్టుకోవాలి.
ధన్యవాదాలు రామారావు గారు. హైడ్రోపోనిక్స్ విధానంలో మనం పచ్చగడ్డిని ఎలా సాగు చేసుకోవాలో చూసాం కదా. దీనికి మట్టి అవసరం లేదు, కేవలం నీటితోనే మనం పశుగ్రాసాన్ని పెంచుకోవచ్చు. దీనికోసం మనం ఒక గ్రీన్ షేడ్ నెట్ హౌస్ ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఈ హౌస్ ని ఏర్పాటు చేసుకోవడానికి మనకు అయ్యే ఖర్చు మనకు కావలసిన పశుగ్రాసం మీద ఆధారపడి ఉంటుంది. 2 గేదెలకు సరిపడా పశుగ్రాసాన్ని సాగు చేసుకోవడానికి మనకు 20 నుండి 30 వేల వరకు ఖర్చు వస్తుంది. అదే 100 బర్రెలకు కావలసిన పచ్చగడ్డిని పెంచడానికి దాదాపుగా మనకు 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఈ విధానంలో మనకు నీటి మరియు కరెంట్ అవసరం ఉంటుంది. ఈ గ్రీన్ షేడ్ నెట్ హౌస్ లో 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. తేమ శాతం 80% ఉండాలి. ఈ పద్ధతిలో మనం మొలక వచ్చే విత్తనాలను వాడుకోవచ్చు. ఉదాహరణకి మొక్కజొన్న, ఉలవలు, పిల్లి పెసర, అలసంద, బార్లీ, గోధుమలు, ఇటువంటి వాటిని సాగు చేసుకోవచ్చు. హైడ్రోపోనిక్స్ లో పెంచిన పశుగ్రాసాన్ని గేదెలకు పెట్టడం వల్ల పాల దిగుబడి పెరుగుతుంది. అలాగే పాలలో ఉన్న కొవ్వు శాతం, వెన్న శాతం మరియు ప్రోటీన్స్ నాణ్యత కూడా పెరగడం గమనించడమైనది. ఈ పచ్చగడ్డిని ఇవ్వడం వల్ల గేదెలకు పొదుగువాపు అనే వ్యాధి రాకుండా ఉంటుంది. ఈ విధానంలో మనకు కూలీల అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా మనకు హైడ్రోపోనిక్స్ విధానంలో 6 రోజుల్లోనే పశుగ్రాసం కోతకు వస్తుంది. ఈ పద్ధతిలో మట్టి లేకుండా కేవలం నీటితో సాగు చేసుకోవచ్చు. విత్తనాలను 12 నుండి 24 గంటల వరకు నీటిలో నానబెట్టాలి. తరువాత వాటిని ఒక గోనె సంచిలో విత్తనాలు మొలకెత్తే వరకు ఉంచనిచ్చి ఆ మొలకెత్తిన విత్తనాలను ట్రేలో గాని ప్యానెల్లో గాని పెంచుకోవచ్చు. ఏ విధానంలో అయినా మనకు 6 రోజుల్లో పచ్చగడ్డిని పెంచుకోవచ్చు. 6 రోజుల కంటే ఎక్కువ పెంచితే ఆ మొలక గడ్డిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
ఈ వారం మన చేనుకబుర్లలో ఆకుకూరలు, వాటి వినియోగం గురించి తెలుసుకుందామా? ఆకుకూరలు ఆరోగ్యాన్నిచ్చే ఔషధాలు. వీటిని మన రోజువారి ఆహారంలో చేర్చడం వలన లాభాలెన్నో, ముఖ్యంగా ఖనిజాలకు మరియు విటమిన్లకు భాండాగారాలు. అందుచేత ఆకుకూరలను సంరక్షణాత్మక ఆహారాలుగా పిలువవచ్చు. ఇనుము, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ముఖ్యంగా రైబోఫ్లోవిన్, ఫోలిక్ యాసిడ్తో గల బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ధాన్యాలు పప్పులతో కలిపి వండినప్పుడు ఆహారంలో మాంసకృతుల నాణ్యత ఎలా పెరుగుతుందో, ఆకుకూరలను కలిపి వండినప్పుడు కూడా ఖనిజ లవణాల లభ్యత పెరుగుతుంది. ఇవి ముఖ్యంగా పటిష్టమైన ఎముకలకు, ఆరోగ్యమైన దంతాలకు ఎంతగానో సహాయపడతాయి. రక్తంలో ఇనుము శాతాన్ని పెంచడంలో కావలసిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మరీ ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారు, రక్తహీనత వచ్చే అవకాశం ఉన్న ఎదుగుతున్న పిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఆకుకూరలను క్రమంగా తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. ప్రతిరోజు 50 గ్రాముల ఆకుకూరలు తింటే మన శరీరానికి అవసరమైన ఇనుము మరియు కాల్షియం లభిస్తాయి. అంతేకాక ఆకుకూరల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారించడంలోనూ, క్యాలరీలు మరియు కొవ్వు శాతం తక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి దోహదపడతాయి. ఆకుకూరలలో ఉన్న విటమిన్ సి శరీరంలో ఇనుమును సంగ్రహించడంలో సహాయపడటం వలన శరీరంలో ఇనుమును సరైన శాతంలో ఉంచడానికి దోహదం చేస్తోంది. ఆకుకూరలను వివిధ పద్ధతుల ద్వారా వండేటప్పుడు పోషక మూల్యాలు నష్టపోతాయి. ఆకుకూరల పోషక విలువలు నష్టపోకుండా వాడవలసిన పద్ధతులు. ఆకుకూరలలోని విటమిన్ సి వేపుడులు, ఎక్కువ నూనెలో వేయించడం, ఎక్కువసేపు వండటం, ఎక్కువ వేడిపై వండటం, ఎక్కువ నీరులో వండటం ద్వారా కోల్పోతాం. కానీ ఆకుకూరలు తాజావి వాడడం, కుక్కర్లో లేక తగినన్ని నీరులో పోపు పెట్టడం ద్వారా విటమిన్ సిని నష్టపోము. కానీ ఖనిజ లవణాలు ఏ పద్ధతిలో వండినా వాటి విలువల నష్టం తక్కువ. ఆకుకూరలను తరగక ముందే ఎక్కువ నీటిలో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన పోషకాలు, ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లు, విటమిన్ సి నష్టపోవడం జరగదు. ఆకుకూరలను మూత వేసి వండినట్లయితే వాటిలోని పోషకాలు నష్టపోము. ఆకుకూరలు కొన్న తర్వాత సరి అయిన పద్ధతిలో నిల్వ ఉంచకపోతే కెరోటిన్, విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లను కోల్పోతాం. దీని నివారణకై ఆకుకూరలను న్యూస్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్ లో పెడితే తాజాగా ఉంటాయి. మనలో పోషకాహారం ఖరీదైనది అనే దురభిప్రాయం ఉన్నది. ప్రకృతి ఇచ్చిన అన్ని పోషక మూల్యాలు గల ఆహారం ఆకుకూరలు. క్రిమి సంహారక మందులను విపరీతంగా వాడుతూ పోషక విలువలకు నష్టం చేయడమే కాకుండా రసాయన అవశేషాలకు కారణమవుతున్నాయి. కాబట్టి పెరటి తోటల్లో ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ ఆకుకూరలను పెంచడం ద్వారా మరియు ప్రతిరోజు మన ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. కొన్ని ఆకుకూరలు, వాటి పోషక విలువలు. పాలకూర. విటమిన్ ఏ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తికి మరియు ఎముకల సాంద్రతకు తోడ్పడతాయి. గోంగూర. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, కావున కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాక విటమిన్ సి కూడా తగు మోతాదులో లభిస్తుంది. బచ్చలి కూర. విటమిన్ ఏ, విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి, అందువలన రక్త కణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పొన్నగంటి. విటమిన్ ఏ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది, శరీరంలోని క్రిములను నాశనం చేస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది మరియు శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తోటకూర. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, కణాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తాయి మరియు ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. చుక్కకూర. విటమిన్ ఏ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి, అందువల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. మునగాకు. అన్ని ఆకుకూరలలో కన్నా దీనిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్, కాపర్ కూడా ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. మెంతికూర. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మధుమేహులకు, అధిక బరువు కలవారికి మరియు గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులో సెలీనియం ఎక్కువగా ఉండడం వల్ల కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కొత్తిమీర. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. పుదీనా. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇది చలువ కనుక వేసవి కాలంలో దీన్ని తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కరివేపాకు. బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు సంరక్షణకు మంచిది, అరుగుదల శక్తిని పెంచుతుంది. క్యాబేజీ. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వలన మధుమేహులకు మంచిది. ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. కొలైన్ ఎక్కువగా ఉండటం వలన నరాల బలహీనతను తగ్గిస్తుంది. గంగవల్లి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన గుండె జబ్బులను దరికిరానివ్వదు. మాంసాహారం తీసుకొనని వారు దీన్ని తినడం వలన గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. కాలీఫ్లవర్. కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అందువలన ఎముకలకు, పంటి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. ఆకుకూరలతో విభిన్న రుచుల తయారీ. చుక్కకూర, కోడికూర. కావలసిన పదార్థాలు. చుక్కకూర 100 గ్రాములు, చికెన్ 200 గ్రాములు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర 1 కట్ట, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం. ఒక గిన్నెలో నూనె పోసి పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. కాస్త వేగిన తరువాత పసుపు, కరివేపాకు, చికెన్, ఉప్పు వేసి 10 నిమిషాలు సన్నని మంట మీద అలాగే ఉడికించాలి. చికెన్ కాస్త ఉడికిన తర్వాత చుక్కకూర వేసుకుని 2 నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి. దీంట్లో ధనియాల పొడి వేసి మరి కాసేపు ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. దీన్ని చపాతీ లేదా అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తోటకూర, పన్నీరు కూర. కావలసిన పదార్థాలు: తోటకూర 200 గ్రాములు, పన్నీర్ 200 గ్రాములు, కొత్తిమీర 1 కట్ట, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, తాలింపు గింజలు 50 గ్రాములు, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం: ఒక గిన్నెలో నూనె పోసి తాలింపు గింజలు వేసి వేయించాలి. అవి వేగిన తరువాత పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు కలపాలి. దీంట్లో కరివేపాకు, తోటకూర వేసి మూత పెట్టేయాలి. బాగా ఉడికిన తరువాత పన్నీర్ వేసి సన్న మంట మీద 2 నిమిషాల పాటు కలపాలి. ఆ తరువాత ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి 1 నిమిషం తరువాత కొత్తిమీర వేసి దించేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన తోటకూర పన్నీర్ కూర మీ ముందుంటుంది. మెంతికూర పుట్టగొడుగుల వేపుడు. కావలసిన పదార్థాలు: మెంతికూర 100 గ్రాములు, పుట్టగొడుగులు 200 గ్రాములు, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 2, కొత్తిమీర 1 కట్ట, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 4 రెబ్బలు, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో నూనె పోసి అందులో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగాక పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో మెంతికూర వేసి సన్నని మంట మీద ఉడికించాలి. కాస్త కూర దగ్గరవుతున్న సమయంలో పుట్టగొడుగులను వేయాలి. సన్నని మంట మీద కొద్దిసేపు ఉడికించి ఉప్పు, ధనియాల పొడి వేసి డీప్ ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. చివరలో కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా లాగించేయడమే. ఆకుకూరలు, చేపల పులుసు. కావలసిన పదార్థాలు: చేపలు 200 గ్రాములు, చుక్కకూర 50 గ్రాములు, తోటకూర 50 గ్రాములు, పొన్నగంటి కూర 50 గ్రాములు, గంగాబాయిలి కూర 50 గ్రాములు, మెంతికూర 50 గ్రాములు, పచ్చిమిర్చి పేస్ట్ 10 గ్రాములు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చింతపండు 100 గ్రాములు, ఉల్లిపాయలు 2, ఆవాలు 20 గ్రాములు, మెంతులు 20 గ్రాములు, ఎండుమిర్చి 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం: ఒక గిన్నెలో నూనె పోసి అందులో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు కలపాలి. దీంట్లో ఆకుకూరలను అన్నీ కడిగి వేయాలి. తర్వాత బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఇవి ఉడికాక చేప ముక్కలను వేసి 2 నిమిషాల తర్వాత చింతపండు గుజ్జు పోసి మరికాసేపు ఉడకనివ్వాలి. సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాసేపు ఉంచి దించివేయాలి. వేడివేడి అన్నంలో ఈ ఆకుకూరను వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అని అనక మానరు. పాలకూర పలావ్. కావలసిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, లవంగాలు 3, మిరియాలు 4, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు రుచికి తగినంత, నీరు 2 కప్పులు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పాలకూర తురుము 1 కప్పు. తయారు చేసే విధానం: ముందుగా కొర్రల్ని బాగా శుభ్రంగా కడిగి అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్పై గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాక నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. చివరగా రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్లు తెల్లిన తరువాత ముందుగా నానబెట్టుకున్న కొర్రల్ని వేసుకోవాలి. కొంచెం ఉడికిన తరువాత పాలకూర తురుమును కూడా వేసుకోవాలి. పొడి పొడిగా అయ్యాక దింపేసుకోవాలి. అంతే, పాలకూర పలావ్ రెడీ. దీనికి పెరుగు రైత మంచి కాంబినేషన్. విన్నారు కదా శ్రోతలు, ఆకుకూరలు మరియు వినియోగం గురించి మనం తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మీ ముందు మరొక కొత్త అంశంతో ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: పశువులకు వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మేతగా ఏం పెట్టాలి? ఏ ఎండుగడ్డి, బి పచ్చగడ్డి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి పచ్చగడ్డి. గత వారం రెండవ ప్రశ్న: 10 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు గల షేర్ నెట్లో ఎన్ని ట్రేలు పెట్టొచ్చు? ఏ 72 ట్రేలు, బి 102 ట్రేలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 72 ట్రేలు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు, నర్సాపురం, ఎస్ కళావతి, కరీంనగర్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సంగీత, గంభీరావు పేట్, శ్రీమతి అనురాధ వర్మ, మోహన వర్మ, నాగారం, కేసర. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు జిఎస్ దేవి, జోగిపేట్. వీరందరికీ మా చేనుకబుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: హైడ్రోఫోనిక్స్ విధానంలో ఎలాంటి నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలి? ఏ పాలీహౌస్, బి గ్రీన్ షేడ్ నెట్ హౌస్. ప్రశ్న మరొకసారి: హైడ్రోఫోనిక్స్ విధానంలో ఎలాంటి నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలి? ఏ పాలీహౌస్, బి గ్రీన్ షేడ్ నెట్ హౌస్. ఈ వారం రెండవ ప్రశ్న: గ్రీన్ షేడ్ నెట్ హౌస్ లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు అనుసరించాలి? ఏ 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 80% తేమ. బి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 90% తేమ. ప్రశ్న మరొకసారి: గ్రీన్ షేడ్ నెట్ హౌస్ లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు అనుసరించాలి? ఏ 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 80% తేమ. బి 35 డిగ్రీల ఉష్ణోగ్రత, 90% తేమ. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరి పేరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.